The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం వెంకటుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం నవంబర్ 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే వింటున్న శ్రోతలు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వారం షో స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న విషయం ఏంటంటే, అమెరికాలో అయితే కనుక సోమవారం వచ్చింది కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి అను సోమవారం. అలాగే ఇండియాలో ఉండే వాళ్ళకైతే కనుక మంగళవారం వచ్చినట్టుంది. సో ఇవాళ మంగళవారం పొద్దున కాబట్టి మీకు ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడే నేను దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి వచ్చాను. అలాగే మైండ్ మీడియా డాట్ కామ్ వారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. సో మై ఐఎన్డి మీడియా వెంకట్ ఊట్కూరి అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా నా పాత పాడ్కాస్ట్ షోస్ అన్ని వస్తాయి. అలాగే mindmedia.com లోకి లాగిన్ అవ్వండి. భారతీయత మన బాధ్యత సపరేట్ కేటగిరీ ఉంది. సో తప్పనిసరిగా మీరు నా పాత షోస్ అన్ని వినాలంటే కనుక తప్పనిసరిగా వెబ్సైట్ ఒకసారి చూడండి. అలాగే మరొకసారి మైండ్ మీడియా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వారం షో మనం స్టార్ట్ చేద్దాం. ఈ వారం ఎక్కువ డిస్కషన్ లేకుండానే మన భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి, సుమారు ఒక రకంగా చెప్పాలంటే అది 490 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే 130 సంవత్సరాలు అవ్వచ్చు. సో ఎట్లా చూసుకున్నా కూడా రామ జన్మభూమి అయోధ్య మొన్న శనివారం జరిగిన వర్డిక్ట్ గురించి, అలాగే రామ జన్మభూమి ఆ వివాదాస్పదమైనటువంటి 2.77 ఏకర్స్ గురించి, అలాగే మొత్తం సుమారు చూస్తే కనుక 65 ఎకరాలు భూమి అది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ అయోధ్య రాముని జన్మస్థానంగా కోట్లాది మంది హిందువులు మన సనాతన ధర్మాన్ని నమ్ముకున్న సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువులందరూ ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి ఈ రామ జన్మభూమి గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి, అలాగే అయోధ్య గురించి పుట్టుపూర్వోత్తరాలు ఈ వివాదాస్పదం, వివాదం ఎందుకు వచ్చింది, అలాగే దాని చరిత్ర గురించి కూడా మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ముఖ్యంగా ఈరోజు షోలో కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు షోలో ఎక్కువ నేను కాల్స్ తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ఎవరైనా శ్రోతలు మీరు షోలో గనక పాల్గొని మీ అభిప్రాయాలు సూచనలు ఏమన్నా తెలియజేయాలంటే గనక మా స్టూడియో నెంబర్ కాల్ చేయొచ్చు. మా స్టూడియో నెంబర్ వచ్చేసి 9885555672. మీరు డైరెక్ట్గా కాల్ చేసినా కూడా డైరెక్ట్గా ఈ లైవ్లో జాయిన్ అవుతారు. 9885555672. అలాగే యుఎస్ నుంచి కాల్ చేసే వాళ్ళు ఉంటే కనుక 484-364-3471. అలాగే ఇండియా నెంబర్ ఇంకొకసారి చెప్తానండి, 9885555672. సో ఈలోపు నేను కలెక్ట్ చేసిన కొంత డేటా, దాన్ని మీ ముందర ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అందరికి తెలిసినట్టే గత 3 రోజుల నుంచి కూడా మన భారతదేశంలో 99% మంది జనాలు ఈ తీర్పుకి ఆమోదం తెలుపుతున్నారు. అలాగే ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చాలా సమన్వయంతో మనకి రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఏం లేకుండా హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ నిజంగా ఈ ఈ వర్డిక్ట్ ని చాలా సహృదయంతో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ ద రూల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఈ వర్డిక్ట్ ని స్వాగతిస్తూ చేసిన దానికి నిజంగా మనం అందరం ఈ పాయింట్ మనం గమనించుకోవాలి. ఎందుకంటే 2010లో నాకు ఇప్పటికీ గుర్తుంది, అలహాబాద్ కోర్టు తీర్పిచ్చినప్పుడు అందరినీ ఇండియాలో కూడా అందరినీ ముందలగానే ఇళ్ళకి పంపించేయటం. సో అలా కొంచెం బాగా టెన్షన్ గా ఉండి దాని తర్వాత ఆ 5 ఎకరాల భూమిని 3 భాగాలుగా చేసి ఆ 3 ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే కోర్టులో కేసు వేశారో ఆ 3కి సరి సమానంగా పంచడం వల్ల ఈ అలహాబాద్ హైకోర్టుని వర్డిక్ట్ ని సుప్రీంకోర్టు తిరిగి రాస్తూ మొన్న ఇచ్చినటువంటి ఈ అయోధ్య వర్డిక్ట్ అందరికి తెలిసిన విషయమే. ఎవరన్నా తెలియకపోతే కనుక ఈ 2.7 ఏకర్స్ ల్యాండ్ లో రామ మందిరం కట్టుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే ముస్లింస్ కి వేరే చోట అయోధ్యలోనే వేరే చోట వివాదాస్పదమైన చోట కాకుండా వేరే చోట ఈ 5 ఎకరాల భూమిని ఇస్తానంటే కూడా నిజంగానే మనందరం భారతదేశం పరంగా స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే ఇది మనం హిస్టరీలోకి వెళ్తే కనుక చాలా చెప్పాలంటే కొన్ని సెంచరీస్ పరంగా ఈ ఇష్యూ అలాగే నడిచింది. అలాగే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాదాపు 1949 నుంచి దీని హిస్టరీ చూసుకుంటే కనుక ఎన్నో మలుపులు కోణాలు, అలాగే రాజకీయం, హిందుత్వం, రిలీజియస్ పరంగా చూసిన రెండు మతాలకు సంబంధించిన విద్వేషాలు రెచ్చగొడటానికి కూడా ఇది చాలా వరకు ఉపయోగపడింది, చాలా మంది వాడుకున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనకి రామ జన్మభూమి ఈ ఇంకొక 2-3 విషయాలు ఇక్కడ శ్రోతలందరికీ క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, ఈ వివాదం అనేది రాముడు అక్కడ పుట్టాడనో లేకపోతే అక్కడ మసీదులో ప్రార్థన చేసుకోవచ్చనో లేకపోతే మనకి దేవాలయంలో అక్కడ పూజ చేసుకోవచ్చనో దానికంటే ఈ రామ జన్మభూమి అనేది ఎవరి ఆస్తి, ఇట్స్ మోర్ లైక్ ఎ ల్యాండ్ ఇష్యూ అన్నమాట. సో అది మనం శ్రోతలందరూ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే రిలీజియస్ మ్యాటర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది ఏవైనా వచ్చు నేను కాంటెక్స్ సెట్ చేయడానికి ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. రిలీజియస్ పరంగా గనక నేను రాముడిని నమ్ముతాను, లేదా నేను అల్లా నమ్ముతాను, నేను జీసస్ నమ్ముతాను అంటే కోర్టు దాంట్లో ఎటువంటి ఆక్షేపించాల్సిన పని ఏమి ఉండదు. సో మీ మత విశ్వాసాలు సహజంగా మనకి ఎవరి నమ్మకం ఉన్న మత విశ్వాసాలు మనం ఆచరిస్తూనే ఉంటాం. కానీ అయోధ్య విషయంలోకి వచ్చేదానికి ఇది మతానికి సంబంధించిన కాదు, ఇట్స్ మోర్ లైక్ ల్యాండ్ లిటిగేషన్ కేసు అన్నమాట. సో ఇది ఒక ఒక మిస్నార్మర్ చాలా మందిలో ఉంది. సో అది మన నరేంద్ర మోడీ గారు కూడా చెప్పినట్టు దిస్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ విక్టరీ ఆర్ లాస్ టు ఎనీ రిలీజన్ అని చెప్పడం కూడా మనందరం ఇక్కడ గమనించాలి. వితిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని అంగీకరిస్తూ అందరూ సామరస్యంగా ఉండటం అనేది ఇక్కడ ఇంకొక పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది నిజంగానే మన భారతీయులందరికీ 130 కోట్ల మంది భారతీయులందరికీ స్వాగతించాల్సిన విషయం. కేసు ఎటువైపు వచ్చినా కూడా మనందరం సమన్వయంతో ఉండటం అనేది నిజంగా హార్మోనియస్ గా ఉండటం అనేది నిజంగా అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఈరోజు గత 3-4 నెలలుగా మనం తీసుకుంటుంటే కానీ ఈ 370 ఆర్టికల్ ఇష్యూ కానీ, అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో జరుగుతున్న ఇష్యూ కానీ, సో వీటన్నిటి వల్ల ప్రపంచం దృష్టికోణం అనేది భారతదేశం మీద ఉంది అనటంలో ఎటువంటి అసూయక్తి లేదు. సో ఇవాళ కూడా నేను మన వాల్ స్ట్రీట్ జర్నల్ పేపర్, అమెరికాలో ఉంటాను నేను, సో వాల్ స్ట్రీట్ జర్నల్ పేపర్ చూడటం కూడా జరిగింది. సో దాంట్లో కూడా చాలా డీటెయిల్ గా మన రామ జన్మభూమి యొక్క అయోధ్య విషయం ఎలా దీనికి ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది చాలా క్లియర్ గా పెద్ద ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. సో వీటన్నిటి విషయాల దృష్ట్యా చూస్తే కనుక నిజంగా మనం భారతీయులందరికీ మనందరం నిజంగా గర్వించదగ్గ విషయం. అలాగే మళ్ళీ ఇంకొకసారి కాల్స్ తీసుకోవాలి, కాల్స్ ఎవరైనా చేయాలి అని అంటే కనుక నెంబర్స్ చెప్తాను. 9885555672, 9885555672. అలాగే యుఎస్ లో నుంచి కాల్ చేయాలంటే కనుక 484-364-3471, 484-364-3471. అలాగే నెంబర్స్ ఒకవేళ ఎవరైనా నోట్ చేసుకోలేకపోతే కనుక mindmedia.com కి లాగిన్ అవ్వండి, అక్కడ లైవ్ రేడియో ఛానల్ అని మీకు ప్లే బటన్ ఉంటుంది, దాని కింద నెంబర్స్ అన్ని ఉంటాయి. కాల్స్ తీసుకునే లోపు లేకపోతే ఎవరైనా కాల్స్ వచ్చేలోపు నా దగ్గర ఉన్న డేటాని మీకు మీ ముందర ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలు దీనికి రామ జన్మభూమికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి, ఈ చరిత్ర బై క్రానలాజికల్ ఆర్డర్ ఆఫ్ డేట్, సో డేట్ ప్రకారం సంవత్సరం ప్రకారం ఎలా జరిగింది, దీనికి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ డెఫినెట్ గా గత 130 సంవత్సరాలు 140 సంవత్సరాలుగా ఇది ఆరణ్య రావణ కాష్టం లాగా రగులుతానే ఉంది. అలహాబాద్ కోర్టు హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఆ 3 పార్టీలు కూడా అలహాబాద్ కోర్టు తీర్పుతో ఏకీభవించలేదు, 3 ఏకీభవించలేదు. సో కాబట్టి మళ్ళీ దీనికి పిటిషన్ వేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. సో ఈ అయోధ్య హిస్టరీ చూస్తే కనుక, హలో నమస్తే అండి,
నమస్కారం అండి, హైదరాబాద్ నుంచి సహదేవ్ మాట్లాడుతున్నాను.
సహదేవ్ గారు నమస్కారం అండి.
నమస్కారం, సంతోషం అండి. ఇవాళ అయోధ్య తీర్పు మీద మీరు ఈ కార్యక్రమం పెట్టారు.
థ్యాంక్ యూ అండి.
అయితే సుప్రీంకోర్టు
దీని గురించి మీకు ఇంట్రెస్టింగ్ గా ఏమన్నా పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా మన శ్రోతలతో షేర్ చేసుకోవాల్సిన?
అవునండి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చేది కాబట్టి మనం ఏం మాట్లాడుకున్నా కూడా సుప్రీంకోర్టు తీర్పు లో ఉన్న విషయాలు మాట్లాడటమే సబబు.
అవును,
బయట మనం ఎమోషనల్ గా చాలా వందల గంటల డిబేట్లు చూసుకుంటాము, కానీ అల్టిమేట్ గా సుప్రీంకోర్టు తీర్పు, దాంట్లో వాళ్ళ ముందు పెట్టిన సాక్ష్యాలు ఆధారాలు, వాళ్ళు తీసుకున్న నిర్ణయం అదే ఇప్పుడు మనకి భవిష్యత్కి పనికి వాడుకోవాలి. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు 1045 పేజీలు ఉందండి.
అవును,
దాంట్లో అంటే వాళ్ళు సాక్ష్యాధారాలు, తర్వాత పురావస్తు శాఖ ఆధారాలు, తర్వాత మన దేశానికి ఆ ఈ రకరకాల విదేశీ యాత్రికులు వచ్చారు గత 500 సంవత్సరాల్లో. ఈ విదేశీ యాత్రికుల పుస్తకాలు, వాళ్ళ డైరీలు కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు.
ఓకే,
దీంట్లో మొట్టమొదటి ఏంటంటే అన్నిటికన్నా ముందు గురునానక్, ఎవరైతే సిక్కు ధర్మాన్ని స్థాపించినటువంటి గురువు గురునానక్ గారు, ఇవాళ ఆయన జయంతి, వాళ్ళ పుట్టినరోజు గురునానక్ జయంతి. వాళ్ళ గురునానక్ గారు 1510-1511 సంవత్సరంలో అయోధ్య వెళ్ళి రామ జన్మభూమి దర్శించుకున్నారు. ఇది మొట్టమొదటి ఎవిడెన్స్ ఇక్కడ రామ జన్మభూమి అనేటువంటి ఒక ఇక్కడ ఉంది. అంతకుముందు మన స్కంద పురాణం ఇట్లా ఉన్నాయి, రిఫరెన్స్లు ఉన్నాయండి.
అవును అవును సార్, ఇక్కడ కూడా నేను ఒక చిన్న క్లారిఫికేషన్, ఇక్కడ కూడా నేను డేటా తీసుకొచ్చింది కూడా 1528 లో బాబర్ వాళ్ళ ఆర్మీ ఇక్కడ బక్వీ అక్కడి నుంచే ఉంది, కానీ మీరు చెప్పింది నా దగ్గర డేటా లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
అదే ఇక్కడ ఇది కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి ఎవిడెన్స్ ఇది. గురునానక్ గారు 1510 సంవత్సరంలో అయోధ్యకి వెళ్ళినట్టు, అక్కడ అక్కడ రామ జన్మభూమిలో రామ దర్శనం చేసుకుంటూ, రాముని దర్శనం చేసుకున్నట్టు ఆయన జనం సఖి అనేటువంటి బయోగ్రఫీలు రాసుకున్నారు. అయితే ఈ బయోగ్రఫీ కూడా మొదటి బయోగ్రఫీ వచ్చేసి 1501 సంవత్సరంలో పబ్లిష్ అయింది. అంటే ఆ రోజున చేతితో రాసేవాళ్ళు కదా.
అవును,
సో 1501 సంవత్సరంలో మొట్టమొదటి గురునానక్ గారి జనం సఖి అనేటువంటి ఒక చేతితో రాయబడిన గ్రంథంలో ఈ తమ గురువు గారి గురించి వాళ్ళ శిష్యులు రాసుకున్నారు.
అవును,
దాని తర్వాత ఒక 18 సంవత్సరాల తర్వాత ఈ యొక్క రామ్ అక్కడ ఏ మందిరం ఉండేదో ఇంట్లో కట్టడం అన్నదో లేకపోతే బాబరీ అనేది కట్టడం జరిగింది అని అనుకుంటున్నారు అందరూ.
అవునండి అవును, ఇక్కడ సుప్రీంకోర్టు
అయితే
అక్కడి నుంచి డేటెడ్ గా ఉంది.
అయితే అందరూ కూడా దీనికి పేరు బాబ్రీ మసీద్ అని రావడం వల్ల ఇది బాబర్ కట్టించాడు అనుకుంటున్నారు. ఇది అక్కడ కోర్టు వారి జడ్జ్మెంట్ లో ఒక ముఖ్యమైన పాయింట్ ఉందండి. 1528లో పడగొట్టినట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ పడగొట్టిన తర్వాత 350 సంవత్సరాలు అక్కడ మసీదు ఉన్నట్టు గాని నమాజ్ జరిగినట్టుగా రుజువు లేదన్నారు. అంటే చారిత్రాత్మకంగా ఇంకొక ఫ్యాక్ట్ ఉంది, అదేంటంటే ఔరంగజేబ్ మన బాబ్రీ మసీద్ బాబ్రీ యొక్క కమాండర్ మీర్ బాకి అక్కడ ఉన్న గుళ్ళు గోపురాలు పడగొట్టాడు. కానీ యాక్చువల్ గా అక్కడ మసీద్ లాంటిది కట్టింది ఔరంగజేబ్ అని అంటారు.
అంటే ఇంకా ఇంకా అంత ముందల జనరేషన్ అది.
పది 1528లో గుడి పడగొడితే ఔరంగజేబ్ సంతైన్ 1700 ప్లస్ లో వచ్చాడు కదా రాజ్యానికి. అప్పుడు ఔరంగజేబ్ అప్పుడు ఏదైతే 1992 పడగొట్టిన వాడు బాబ్రీ మసీద్ అంటారు దాన్ని ఔరంగజేబ్ కట్టించాడు. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కోర్టు వారు తీసుకున్న ఆధారాల్లో 2 విదేశీ పర్యాటకులు లేకపోతే క్రైస్తవ మత బోధకుల పుస్తకాలు కూడా కోట్ చేశారు. ఒకటి 1608 అంటే ఈ గుడి కూల్చినటువంటి 80 సంవత్సరాల తర్వాత విలియం ఫించ్ అనేటువంటి ఒక యాత్రికుడు విలియం ఫించ్
ఓకే.
అలాగే ఇంకొక 140 సంవత్సరాల తర్వాత 1743లో టిఫెన్ టాలర్ అనేటువంటి ఒక వ్యక్తి రాసినటువంటి డైరీ అనుకోండి పుస్తకాలు అనుకోండి దాటిలో చాలా స్పష్టంగా ఇక్కడ అయోధ్యలో హిందువులు చాలా పరమ పవిత్రంగా భావించి ఇక్కడ నదిలో స్నానాలు చేసి ఇక్కడ దర్శనం చేసి 3 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఏం రాశారంటే వాళ్ళ డైరీలో ఇక్కడ సీతా రసోయి అనే ఒక ఒక ప్రాంతము స్వర్గద్వార్ అనే ఒక ప్రాంతము మూడోది బేడి అంటే హిందీ భాషలో ఉయ్యాల
క్రాడుల్
అంటే ఆ క్రాడుల్ అనేది అక్కడ ఒకటి ఉంటుంది ఈ యొక్క ఉయ్యాలలోనే శ్రీరాముడు జన్మించిన స్థానం కాబట్టి ఇక్కడ శ్రీరాముడిని ఉయ్యాలలో వేశారు అని చెప్పి దానికి చిన్నగా ఒక ఉయ్యాల ఉండేది అక్కడ చిన్నది రాత్రిలో కట్టిన ఉయ్యాల. ఇవన్నీ కూడా ఈ యూరోపియన్ మనుషులైనటువంటి విలియం ఫించ్ టిఫెన్ టాలర్ చాలా ఎలాబరేట్ గా రాశారు.
అవునండి, ఇక్కడ నా దగ్గర ఇంకొక నేమ్ కూడా నేను యాడ్ చేస్తానండి.
చెప్పండి చెప్పండి.
నా దగ్గర ఉన్న డేటా ప్రకారం ఇక్కడ జోసెఫ్ టిఫెంట్ హేలర్ అలాగే ఫ్రాన్సిస్ చోనన్ అండ్ విలియం ఫించ్, సో వీళ్ళ ముగ్గురు రాసినటువంటి ఫారెన్ ట్రావెలర్స్ రాసినట్టు అయోధ్య ఈ రామ మందిరం డిస్ట్రాయ్ చేశారని రాశారు. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ చూస్తానండి, ఎన్హెచ్ నేవిల్లి ఎడిటర్ ఆఫ్ ద ఫజియాబాద్ డిస్ట్రిక్ట్ గెజిటర్ 1870 కూడా ఒక జన్మస్థాన్ టెంపుల్ వాజ్ డిస్ట్రాయిడ్ బై బాబర్ అండ్ మోస్క్ వాజ్ బిల్ట్ ఆన్ ఇట్ అని ఒక కాలం కూడా రాయటం జరిగింది. అవి కూడా కోర్టుకి ఇచ్చారు అనే విషయం కూడా ఇక్కడ నేను కలెక్ట్ చేసిన డేటాలు కనిపిస్తుందండి.
అటు ముస్లిం సైడ్ నుంచి వాళ్ళు కేవలం ఆ పొజిషన్ ఒకటే చూపించగలిగారు.
అవును అవునండి అవును, ఇట్ ఇస్ మోర్ ఇందాక చెప్పినట్లుగా ఇట్స్ మోర్ లైక్ ల్యాండ్ ఇష్యూ రాదర్ దాన్ రిలీజియస్ ఇష్యూ.
సో వాళ్ళు మూడో సుప్రీంకోర్ట్ ఫైనల్ జడ్జ్మెంట్ ఫైండింగ్స్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే 1992లో పడగొట్టారో అది ఒక హిందూ దేవాలయం పునాదుల మీద నిర్మించబడినది అని నిర్ణయానికి వచ్చారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ యొక్క మసీదుని మళ్ళీ పునాదులు తీయకుండా ఉన్నటువంటి హిందూ పునాదులను వాడుకుని కట్టేశారు అని వాళ్ళు చెప్పారు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో. మాస్క్ కట్టడాన్న కాకపోతే ఇది మసీదు కట్టడానికి గుడి కొలగొట్టారా కాదా అన్నది మాకు తెలియదు, ఉన్నటువంటి పునాదుల మీద మసీదు కట్టారు అవే పిల్లర్లను అవే బీమ్లను వాడుకున్నారు అని చెప్పారు.
అవునండి అవునండి, యాక్చువల్ గా ఇదే పాయింట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ప్రూవ్డ్ ఇన్ ద హైకోర్ట్ అండి. అలహాబాద్ హైకోర్ట్ లో కూడా ఈ పాయింట్ ప్రూవ్ చేశారు 1992 ఏదైతే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత బాబ్రీ మసీద్ కరసేవకులు వెళ్ళి కూల్చిన తర్వాత అంటే పార్ట్లీ అనుకోండి బట్ దిస్ ఫ్యాక్ట్ వాజ్ యాక్చువల్లీ ప్రూవ్డ్ ఇన్ ద హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు ప్రూవ్ చేసినా ఇట్స్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కూడా.
అవును, అదే అంటే ఇక్కడ సుప్రీంకోర్టు వారు ఇంకొక ముఖ్యమైన ఫైండ్ కన్క్లూజన్ ఏంటంటే, అన్ఇంటరప్టెడ్ పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్ అనేది ముస్లిమ్స్ ప్రూవ్ చేయలేకపోయారు.
ఓకే,
అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మసీదులో నమాజ్ జరిగినట్టు 1858లో బ్రిటిష్ వారు గొడవ జరిగినప్పుడు ఒక రైలింగ్ కట్టారు అక్కడికి జనాలు వెళ్లకుండా.
అవునండి.
సో వాళ్ళు కోర్టు వారు ఏం చెప్పారంటే, ఆ రోజు వరకు అంటే 1828లో కట్టారని చెప్తున్నారు కదా, ఆ రోజు నుంచి బ్రిటిష్ వారు మధ్యలోకి వచ్చేదాకా ఎక్కడ కూడా ముస్లింస్ నమాజ్ చేసినట్టు కానీ దీన్ని ఒక ప్రార్థనా మందిరాన్ని బాగా వాడుకున్నట్టు కానీ రుజువే లేదని చెప్పారు.
అవును.
అయితే హిందువులు మాత్రం కోర్టు వారు ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ గురునానక్ గారు తర్వాత యూరోపియన్లు ఇచ్చినటువంటి రుజువులే కాకుండా హిందువులు ఔటర్ కోర్ట్ యార్డ్ ఏదైతే ఈ మసీద్ కి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఉన్నాయో వాటిలో ఎటువంటి గ్యాప్ లేకుండా కంటిన్యూస్ పొజిషన్ ఎంజాయ్మెంట్ వర్షిప్ ప్రూవ్డ్ బై హిందూస్ అని రాశారు. లాంగ్ కంటిన్యూస్ అండ్ అన్ఇంపీడెడ్ వర్షిప్ అండ్ క్లియర్ కేస్ ఆఫ్ పొజిషనరీ టైటిల్ వాజ్ ప్రూవ్డ్ బై హిందూస్ అన్నారు.
అలాగే ఇంకో సాదేవ్ గారు ఇంకో చిన్న పాయింట్ డిస్కషన్ లో మీకు యాడ్ చేస్తాను. 1850s లో మనకు డాక్యుమెంటెడ్ హిస్టరీలో 1850s లో చూస్తే కనుక కొంతవరకు ఇక్కడ 1853 to 1855 దీస్ ఆర్ ద రికార్డెడ్ రైట్స్ జరిగినాయి దీని మీద అని చెప్పిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 1859 లో దీనికి మీరు చెప్పినట్టు ఔటర్ కోర్ట్ యార్డ్ ఏమో హిందూస్ కి, అలాగే రైలింగ్ చేసిన తర్వాత ఇన్నర్ కోర్ట్ యార్డ్ అంటే మసీదు చుట్టుపక్కల మాత్రం ముస్లింస్ కి డిస్ప్యూట్ ని అవాయిడ్ చేయడానికి దాదాపు 90 సంవత్సరాల దాకా ఇదే నడిచింది. అంటే 1949 దాకా ఇలాంటిదే ఉంది. మధ్యలో 1885 లో అంటే 1859 లో ఈ రైలింగ్ వేసిన తర్వాత 1885 లో మహంత్ రఘుభార్ దాస్ ఈయన నిర్మోహి అఖారి, ఈయన వన్ ఆఫ్ ద పిటిషనర్, యాక్చువల్ గా వన్ ఆఫ్ ద పిటిషనర్ సైడ్. సో ఆయన ఏం చేశారంటే ఈ వాజ్ ద ఫస్ట్ టు ఫైల్ ద ఫైల్ ఎ పిటిషన్ ఇన్ కోర్ట్, మేము ఇక్కడ ప్రేయర్స్ మేము స్టార్ట్ చేసుకుంటాము అని 1885 లోనే ఇక్కడ చేసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని కొట్టేయడం జరిగింది. ఇట్ ఈస్ అది ఆ వర్డిక్ట్ కూడా ఒక 2 లైన్స్ చదువుతానండి. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ దట్ ఎ మసీద్ షుడ్ హ్యావ్ బీన్ బిల్ట్ ఆన్ ద ల్యాండ్ స్పెషల్లీ హెల్డ్ సేక్రెడ్ బై హిందూస్ బట్ యాజ్ ద ఈవెంట్ అక్కర్డ్ 356 ఇయర్స్ అగో ఇట్ ఈస్ టూ లేట్ నౌ టు రెమెడీ ద గ్రీవియన్స్ అని ఇక్కడ 1885 వర్డిక్ట్ అండి. చెప్పండి సార్.
అయితే అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ 3 ముక్కలు చేసింది కదా మీరు చెప్పినట్టు, 2 ముక్కలు హిందువులకి 1 ముక్క ముస్లింస్ కి అప్పచెప్పింది.
అవును.
అయితే సుప్రీంకోర్టు వారు దాన్ని తప్పుబడుతూ ఈ బ్రిటిష్ వారు విడగొట్టారు కదా అని చెప్పేసి మనం దాన్ని విడగొట్టలేము, ఈ వాళ్ళు పేజ్ నంబర్ 914 జడ్జిమెంట్ లో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పేజ్ నంబర్ 914 లో the disputed site is one composite whole. The railing set up by British did not bring about a subdivision of the land or any determination of title.
Okay, ante title supreme court ippudu okate piece of land ani cheptunna supreme court.
So ila moodu mukkalu cheyadani kottesindi, endu kottesindi ani adugute British vaaru chesina pani ni manam danni aasi vidagottinattu anukokoddu. కనుక హిందువులు వాడుకున్నది లోపల వాడుకోని కలిపి అన్ని కలిపి ఒకటే ముక్క ఇది కనుక ఈ మొత్తం కూడా హిందువులకి అప్పజెప్తున్నాము అని చెప్పి తీర్పిచ్చారు. అదండి ఇంకొకతో ఇలా తీర్పుకి వాళ్ళు ఆధారాలు చూపెడుతూ కారణాలు చూపెడుతూ ఇది ఈ రకంగా తీర్పు వచ్చిందండి. అందులో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు ఇది ఒక టైటిల్ డిస్ప్యూట్ అయింది కదా ఫైనల్ గా.
అవునండి,
టైటిల్ డిస్ప్యూట్ లో కూడా సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే హిందువులు కంటిన్యూస్ అన్ఇంపీడెడ్ అన్ఇంటరప్టెడ్ పొజిషన్ రూల్డ్ బై హిందూస్. Whereas Muslims could not prove continuous enjoyment or the degree of adverse possession has not been established by Sunni Central Waqf Board.
అవునండి అవును, దట్ ఈస్ వన్ ఆఫ్ ద పిటిషన్స్ యాక్చువల్ ఈ కేసులో కూడా.
రెండోది సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ హాస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ కేస్ ఆఫ్ డెడికేషన్ బై యూజర్, అంటే ఇది వాళ్ళు వాడుకున్నట్టు కానీ వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టు కానీ నిరూపించలేకపోయారు అన్నది సుప్రీంకోర్టు వారి యొక్క ఫైనల్ కన్క్లూజన్. సో ఈ యొక్క నిర్ణయాల వల్ల మొత్తం దిట్టు కూడా హిందువులకు అప్పచెప్పడం జరిగిందండి. మళ్ళీ ఒకసారి మాట్లాడతాను.
సో దీని తర్వాత ఇందాక సహదేవ్ గారితో మనం మాట్లాడుకున్నట్లు 1985 లో ఇక్కడ మహంత్ రఘుబార్ దాస్, సో ఈయన నిర్మోహి అఖారి వన్ ఆఫ్ ద పిటిషనర్ అండి. యాక్చువల్ గా కొంతమందికి ఎవరికైనా తెలియకపోతే కనుక ఈ కేసులో మూడు పిటిషనర్స్ ఉన్నారు. రామ్ లాలా అంటే రాముడే చిన్నప్పుడు బాలుడుగా ఒక పిటిషనర్ అయితే గనక, నిర్మోహి అకారి, ఇప్పుడు ఎవరైతే ఈ మహంత్ రఘుబార్ దాస్ 1885 కోర్టులో కేసు వేశారో ఈయన వీళ్ళు స్థాపించినటువంటి పార్టీ ఒకటి ఉంది, ఇట్స్ ఎ హిందూ పార్టీ యాక్చువల్గా, అది ఒకటి. అలాగే సున్నీ వక్స్ బోర్డ్ ముస్లిం పార్టీ. సో ఈ వీళ్ళ ముగ్గురు ఈ పిటిషన్ సంబంధించిన వాళ్ళు. సో అలాగే ఇక్కడ మనం కొంచెం వరకు హిస్టరీ చూస్తే కనుక ఇప్పటిదాకా మనం స్వతంత్రానికి ముందు జరిగింది చూసాము, ఇప్పటి నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత చూద్దాం. 1949 లో తర్వాత రికార్డెడ్ హిస్టరీలో, సో ఎప్పుడైతే ఈ 1885 లో ఈయన నిర్మోహి అకారి సంబంధించిన ఆయన రిజెక్ట్ ప్రేయర్స్ మేము ఇక్కడ స్టార్ట్ చేస్తామని తర్వాత రిజెక్ట్ చేశారు, కోర్టు రిజెక్ట్ చేశారు, బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న కోర్టు రిజెక్ట్ చేశారు. దాని తర్వాత 1949 లో అంటే 1947 లో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ రాముడు సీతా విగ్రహాలు అకస్మాత్తుగా వెలిసినాయి అని రికార్డెడ్ డాక్యుమెంట్ ఉంది. అలాగే వెలిసి పెట్టుకొని మన వాళ్ళు హిందువులు అక్కడ పూజలు చేసుకుంటున్నారు అనేది కూడా చేస్తుంది తెలుస్తుంది రికార్డెడ్ డాక్యుమెంట్ లో కూడా. తర్వాత జవహర్ లాల్ నెహ్రూ దీని మీద ఏం చేశారంటే అప్పట్లో ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ కి ఇది ఆర్డర్స్ చేశారనమాట, సో ఈ విగ్రహాలు తీసేయండి, విగ్రహాలు పెట్టడానికి వీలు లేదు అన్నట్లు. సో దాని తర్వాత ఏమైందంటే ఈ విగ్రహాలు పెట్టిన తర్వాత ఈ గేట్లు క్లోజ్ చేసేసేయండి అన్నట్లు కూడా ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ చెప్పినట్టు మనకి రికార్డెడ్ ఎవిడెన్స్ లో కూడా ఉంది. సో తర్వాత 40 సంవత్సరాల తర్వాత అంటే 40 సంవత్సరాల దాకా ఈ గేట్లు మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. సో 1950-1961 లో కూడా చాలా మంది ఇక్కడ మేము ప్రేయర్స్ చేసుకుంటాము, ఇది మా రాముడి జన్మ ప్రదేశం, జన్మస్థానం కాబట్టి మేము ఇక్కడ చేసుకుంటాము అనేది వీళ్ళు అడగటం, మళ్ళీ దాన్ని ప్రభుత్వం రిజెక్ట్ చేయటం కూడా జరిగింది. సో ఇట్లా జరిగిన తర్వాత ఇక్కడ మనం చూస్తే కనుక 1986 లో జవహర్లాల్ నెహ్రూ 1949 లో ఇవి వచ్చినాయి అని చెప్పుకున్నాం, అలాగే 1950-1961 లో మళ్ళీ కొంతమంది హిందువులు వేశారని చెప్పుకున్నాం కోర్టులో. అలాగే 1986 లో ద డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ ఫజియాబాద్ ఆర్డర్డ్ ఓపెనింగ్ ద గేట్స్ టు హ్యాండ్ ఓవర్ ద సైట్ టు హిందూస్ ఫర్ ప్రేయర్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ టెంపుల్. సో 1986 లో కూడా ఈ ఫజియాబాద్ కోర్టు దీన్ని తీర్పించడం జరిగింది. సో అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ, చాలా మందికి ఈ విషయం కూడా మనం అంత ముందర డిస్కస్ చేసే ఉన్నాము, షాబానో కేసు అని ఒక ముస్లిం లా బోర్డ్ వాళ్ళు వేసిన కేసులో, షాబానో కేసు క్లుప్తంగా ఏంటంటే ఒక ముస్లిం మహిళ విడాకులు తీసుకున్న తర్వాత భరణం చెల్లించాలి అని కోర్టులో కేసు వేసింది. ఆ ముస్లిం లా బోర్డు ప్రకారం మేము భరణం చెల్లించాల్సిన అవసరం లేదు, మా మతం పరంగా అది మాకేం వ్యాలిడిటీ కాదు అని వాదించింది. సో దాంట్లో దేశవ్యాప్తంగా ముస్లింలు ప్రొటెస్ట్ చేయటము, అలాగే రాజీవ్ గాంధీ ఆ కేసుని తీసుకొని షాబాను ఎవరైతే ఆ ముస్లిం మహిళ కోర్టులో కేసు వేశారో ఆమెకు వ్యతిరేకంగా ఇది చెల్లదు ఆ కేసు కొట్టివేయడం జరిగింది. సో దాని తర్వాత ఆయన చాలా తీవ్రమైనటువంటి క్రిటిసిజంలోకి వచ్చేసారనమాట, అంటే రాజీవ్ గాంధీ ముస్లిం పక్షపాతి, హిందువులకి ఏం చేయట్లేదు అని. సో దాని తర్వాత ఈ వీటిలో నుంచి తప్పుకోవటానికి రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే ఈ గేట్లు తెరిపించారు అనమాట యాక్చువల్ గా. సో నెహ్రూ గారు ఎప్పుడైతే ఈ గేట్లు క్లోజ్ చేపించారో వాళ్ళ దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు మళ్ళీ ఈ గేట్ ఓపెన్ చేయటం సో జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక తర్వాత కొంచెం రికార్డెడ్ హిస్టరీలోకి వెళ్దాం మనం. దాని తర్వాత 1991-92 ఇది ఒక కీలక మలుపు తీసుకుంది. సో బీజేపీ లీడర్స్ చాలా మంది ఎల్కే అద్వానీ గారు కానీ లేకపోతే దాని తర్వాత రథయాత్ర అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది ఉన్నారు దీంట్లో, ముఖ్యంగా వచ్చేసి ఎల్కే అద్వానీ గారు అలాగే బీహెచ్పీ లీడర్స్ చాలా మంది ఉన్నారు. ఈ రథయాత్ర చేసేటప్పుడు ఆయన మాట్లాడిన కొన్ని ఇన్స్టిగేటింగ్ టాక్స్ వల్ల చాలా మంది కరసేవకులు వెళ్ళి అక్కడికి వెళ్ళి బాబరీ మసీదు కొంతవరకు కూలగొట్టారు. దాని మీద పెద్దకి హలో నమస్తే అండి. మాట్లాడుతున్నారు,
నా పేరు మదన్ మోహన్ జీ.
నేను
బాగున్నాను జీ, మీరు బాగున్నారా?
బాగున్నాను మదన్ గారు, చెప్పండి.
ముందుగా అయోధ్య రామ మందిర సంబంధించిన తీర్పు మనకి అనుకూలంగా వచ్చినందుకు మన భారతీయ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన హిందూ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే సుప్రీంకోర్టు సానుకూలంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి తీర్పు ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముందుగా కొన్ని వందల సంవత్సరాలుగా ఈ సమస్య మన భారతీయుల్లో మతాలకు సంబంధించి వ్యతిరేకత రాజకీయ పార్టీలు అనుకూలంగా మలుచుకున్నాయి కొన్ని వందల సంవత్సరాలుగా. ముఖ్యంగా బ్రిటిష్ వారి హయాంలో నుంచి హిందూ ముస్లింల మధ్యలో గొడవలు పెంచేందుకు, తద్వారా వారు లబ్ధి పొందేందుకు సంబంధించి ఈ సమస్య వాళ్ళు యూజ్ చేసుకొని దాన్ని వాయిదా వేస్తూ కొన్ని వందల సంవత్సరాలు అది ఒక సమస్యగానే ఉంచేశారు.
అవునండి, ఇది చిన్న చిన్న సమస్య కాదు, సుమారు ఒక 4-5 శతాబ్దాలుగా
నడుస్తుంది. దాదాపు 450 సంవత్సరాల పైనే ఈ సమస్య వస్తుంది. అన్న వాళ్ళు చెప్పినట్టు గతంలో మసీదు సంబంధించి అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పారు. తర్వాత బాబర్ సంబంధించిన కాలంలో ఈ మసీదు పునర్నిర్మితం అయ్యి మన జన్మభూమికి సంబంధించి అక్కడ ఉన్న ఆనవాళ్ళ మీద ఆ గుమ్మటాలు అనేది ఏర్పరిచారు అనేది మన దేశ ప్రజల యొక్క సమస్య. ఎందుకు అంటే ప్రపంచం మన దేశంలో ఎక్కడైనా మసీదులు కట్టుకున్నా చర్చిలు కట్టుకున్నా ఎప్పుడు హిందువులు మీరు కట్టకూడదు ఇక్కడ కట్టకూడదు అని ఎవరు ఎప్పుడు చెప్పిన సందర్భాలు లేవు.
అవునండి, వాస్తవమే.
కానీ ఎందుకు అంటే రామ జన్మభూమిలోనే ఎందుకు మా గుడి కావాలి అని అడుగుతున్నారంటే మన ప్రపంచంలో ఉన్న హైందవ సనాతన ధర్మానికి ఐడల్ ఆఫ్ గాడ్ గా ఉన్న రాముడు, ఆయనకి సంబంధించిన ఆనవాళ్ళు ప్రతిదీ అయోధ్య నుంచి అయోధ్య అంతా అక్కడ సంబంధించిన భూభాగం, అక్కడ చరిత్రలో పురావస్తు చరిత్రలో ప్రపంచ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అక్కడ తేల్చి చెప్పిన నిజాలు ఉన్నాయి. కానీ అది రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని హిందూ ముస్లింల గొడవలుగానే దాన్ని పెంపొందించి విద్వేషాలు రెచ్చగొట్టి గతంలో కాంగ్రెస్ హయాంలో కావచ్చు, దానికి ముందర బ్రిటిష్ హయాంలో కావచ్చు, అది అలా అని ఉంచేశారు.
ఈ రోజు చెప్పాలనుకున్న మాట చెప్పండి, వేరే కాలర్ కూడా ఉన్నారు, చెప్పండి.
అలాగే అలాగే గారు, అది గత 30 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కావచ్చు, మిగతా హిందూ సంస్థల ఆధ్వర్యంలో కావచ్చు, దాన్ని తీవ్ర స్థాయిలో తీసుకొని వచ్చి కేవలం గుడి నిర్మాణం అవ్వడమే కాకుండా ఇది హిందూ ముస్లింలకు సంబంధించిన గొడవలుగా ఉండకూడదు, దేశాన్ని ఒక సార్వభౌమ దేశంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మన వాళ్ళు కూడా పోరాటం జరిగింది. అందులో భాగంగానే ఈ తీర్పు కూడా వారికి ఒక దగ్గర ప్రదేశంలోనే అయోధ్యలో వారికి మసీదు కట్టుకోమని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఆ తీర్పు ఇచ్చి దేశంలో ఎటువంటి మత విద్వేషాలు మత కలవలాలు లేకుండా ఆ తీర్పు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము.
థాంక్యూ మదన్ గారు, థాంక్యూ వెరీ మచ్. అలాగే ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, వింటూ ఉండండి షో.
అలాగే
జై శ్రీరామ్. సో ఇందాక కాలర్స్ ఎవరు కాల్ రెండు మూడు సార్లు కాల్ చేశారు, మళ్ళీ తిరిగి కాల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని 1992 ముందల జరిగిన కొన్ని ఫ్యాక్ట్స్ కూడా మీ ముందల పెట్టే ప్రయత్నం చేస్తాను. నిర్మోహి అకారి అనేవాళ్ళు 1949 అండ్ 1959 రెండు సంవత్సరాల్లో కూడా పిటిషన్ ఫైల్ చేయటం, దాని తర్వాత వక్స్ బోర్డు వాళ్ళు కూడా 1961 కూడా ఇది ఈ బాబ్రీ మసీదు వాళ్ళదే అని చెప్పి ఈ ల్యాండ్ లిటిగేషన్ ఫర్ పొజిషన్ ని ఫైల్ చేయడం జరిగింది. సో అప్పుడు ఏం చేశారంటే 1989 ఇందాక నేను రాజీవ్ గాంధీ గారు ఏదైతే ఈ షాబాను కేసులో చాలా ప్రెషర్గా ఉన్నారు హిందూస్ వల్ల అని అనుకున్నాము, హ్యాడ్ అలౌడ్ ద పర్మిషన్ ఫర్ లేయింగ్ ద ఫౌండేషన్ ఫర్ ద టెంపుల్. సో టెంపుల్ కట్టడానికి ఫౌండేషన్ కూడా వేయటం జరిగింది. దాని తర్వాత 1992 ఈ ఎవరైతే ఈ మాబ్ మన బాబ్రీ మసీదుని కోల్గొట్టడం జరిగిందో దాని మీద ఒక లిబర్హాన్ కమిషన్ అని ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది 1992. అలాగే అలహాబాద్ దాని తర్వాత జరిగిన విశేషాలు కూడా చెప్పాలంటే కనుక ఈ ఆర్కియాలజికల్ సర్వేలో కూడా ఫస్ట్ కాడి నుంచి కూడా చాలా మంది చాలా టీమ్స్ ఇక్కడ పనిచేసినాయండి. దాంట్లో చాలా టీమ్స్ ఉన్నాయి, చాలా మంది చరిత్రకారులు దీన్ని ధృవీకరిస్తూ దీని కింద బాబ్రీ మసీదు పునాదులు ఇందాక సాదిక్ గారు చెప్పినట్టు కోర్టులో కేసులో కూడా ఉన్నట్టు బాబ్రీ మసీదు కింద ఒక కట్టడం అనేది ఉంది అనేది ఫస్ట్ కాడి నుంచి కూడా చెప్తున్నారు. సో ఈ ఎక్స్కవేషన్స్ గురించి చూద్దాము. సుమారుగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సో ఫస్ట్ లో 1970 ఈ ఎక్స్కవేషన్ స్టార్ట్ చేసిందండి. సో మెన్షన్స్ దట్ దెర్ వాజ్ అన్ఐడెంటిఫైడ్ రిలీజియస్ స్ట్రక్చర్ అండర్ ద మాస్క్ అని ఫస్ట్ కానీ చెప్పడం జరిగింది. అలాగే 1992 కూడా ఇది చేయడం జరిగింది. 1862 కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ ఎక్స్కవేషన్స్ చేశారండి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏఇ కన్నింగ్హామ్ అనే ఆయన ఆధ్వర్యంలో చేశారు. హలో నమస్తే అండి.
నమస్కారం సార్, నా పేరు ధనవీర్ శ్రీనివాస్.
శ్రీనివాస్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ది షో, చెప్పండి సార్.
ఓకే సార్, ఏం లేదు, ఈ ఇట్లాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో కాల్ చేశాను. నేను యాక్చువల్ గా జర్నీలో ఉన్నాను సార్. అయితే ఇది కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నటువంటి కళ ఈ నెలలో సాకారం అయింది, చాలా సంతోషంగా ఉంది సార్. దీనికోసం బలిదానాలు చేసినటువంటి వాళ్ళ అందరి ఆత్మ కూడా శాంతి ఇస్తుంది ఈ సమయంలో. నా సంతోషాన్ని మీతో పంచుకుందామని చెప్పి చేశాను సార్. అదే విధంగా మన మైన్ మీడియా వీక్షకులకి అందరికి కూడా
స్వాగతిస్తున్నారు కూడా. గత మూడు రోజుల నుంచి జరుగుతున్న విషయాలు కూడా మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి, వింటూ ఉండండి. అలాగే ఈ ఎక్స్కవేషన్స్ కూడా ఒకసారి మీకు చూస్తాను. ఇక్కడ వన్ ఆర్ టూ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఎక్స్కవేషన్ లో ఒక ఆయన కేకే మొహమ్మద్ గారు అని, ఈయన కేరళకు చెందిన ఆయన. ఈయన ఫస్ట్ బీబీ లాల్ గారి నేతృత్వంలో సుమారు 1975 ఎక్స్కవేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న దాంట్లో ఒక వన్ ఆఫ్ ద మెంబరు. దాని తర్వాత కాలక్రమేణా ఈయనే దానికి ఈ ల్యాండ్ ఎక్స్కవేషన్ దానికి లీడ్ అయ్యారు. కేకే మొహమ్మద్ అని మీరు కొట్టినా కూడా, మీకు గూగుల్లో టైప్ చేసినా కూడా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కేకే మొహమ్మద్ గారు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఆధారం చేసుకుని వన్ ఆఫ్ ద కీలకమైనటువంటి. హలో నమస్తే అండి.
హలో నమస్తే. హలో
నమస్కారం సార్, చెప్పండి మీ పేరు చెప్పండి.
నా పేరు మోహన్ కిషోర్. నిమ్మ
మోహన్ కిషోర్ గారు నమస్తే అండి, బాగున్నారా?
నమస్తే అన్న, బాగున్నా.
చెప్పండి కిషోర్, మీరేమనుకుంటున్నారు?
నిజంగా ఇది గొప్ప తీర్పు అన్న, దీనికి మోడీ గారి చాణక్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ వివాదాలు లేకుండా ఇంత పెద్ద సమస్యని మీకు తన ఈజీగా సాల్వ్ చేసిన దానికి ముందు ఆయనకి మనం నమస్కారం చేసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు ఏ నుంచి నలుగుతున్న సమస్యని అందరితో ఒప్పించి అందరికి ఆమోదయోగ్యమైన తీర్పు ఇప్పించి అందరి మనసులు గెలిచాడు, ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి ఆమోదమైన తీర్పు ఇప్పిడు అనేది మామూలు విషయం కాదు. దానికి ముందు మనం అందరం కలిసి నరేంద్ర మోడీ
చాలా చిన్న విషయం అనుకుంటాం కిషోర్ గారు, నిజంగా చెప్పాలంటే దీని కొంచెం అనలైజ్ చేస్తే గనక ఇప్పటిదాకా మన భారతదేశంలో ఎన్నో క్లిష్టమైన సమస్యలు స్టేటస్ కో మెయింటైన్ చేశారు. అంటే అది మంచి కావచ్చు చెడు కావచ్చు, వాళ్ళు మంచి అని అనుకోవచ్చు, కానీ ఎన్నో సమస్యలు, అంటే 370 ఆర్టికల్ గానీ, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గానీ, లేకపోతే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ విషయం గానీ, ఎన్నో విషయాలు జస్ట్ స్టేటస్ కో అంటే మన మనం మన మన పాయింట్ ఏంటి అని చెప్పకుండా వదిలేసిన వాటిలో రామ మందిరం కూడా ఒకటి. నిజంగా నిజంగా మన కేంద్ర ప్రభుత్వానికి డెఫినెట్ గా, మోడీ గారి నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి డెఫినెట్ గా మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది.
నిజంగా ఈ రోజు ఒక్కరోజు జరిగిన ఇదైతే కాదన్న పరిష్కారం, వాళ్ళు నిజంగా దానికి ఎన్ని రోజులు స్ట్రాటజీ పాటించారో తెలియదు కానీ దీన్ని ఇంత సున్నితంగా పరిష్కరించి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి ఆమోదయోగ్యమైన తీర్పుని ఇవ్వడం అనేది చాలా సంతోషం. రెండోది ఏంటంటే మనకి ఇక్కడ సుప్రీంకోర్టు మీద గౌరవాన్ని రాముడు కూడా 30 సంవత్సరాల నుంచి కోర్టు తీర్పు కోసం ఆయన ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి అది మంచి తీర్పు వచ్చిందని ఈ రోజు ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అది హిందువులు కానీ ముస్లింలు కానీ అందరు సంతోషిస్తున్నారు. ఇది ముందు మనం ఈ సమస్యను పరిష్కారం చేసి ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు పలికిన నరేంద్ర మోడీ అమిత్ షా గారికి నిజంగా పాదాలు వందనం అన్న.
నిజం, ఇది మంచి పాయింట్ చెప్పారు కిషోర్ గారు. ఈ ఈ వివాదానికి ఇక్కడతో ముడిపడింది, ఇక్కడతో తెరపడిందనే అనుకోవాలి. ఎందుకంటే మన దేశాన్ని పట్టిపీడిస్తున్న అంశాలు ఎన్నో ఉన్నాయి. సో ఎంతకాలం 400 సంవత్సరాలు 300 సంవత్సరాలు లాంటి 150 సంవత్సరాలు ఒకే ఇష్యూ మీద మత కలహాలు రేగ్గొట్టుకొని ఇది చేసే కంటే ఈ తీర్పుని మనం స్వాగతించి ఇక మీదట ఇక్కడ పులి స్టాప్ పెట్టుకొని ఇక మీదట మనందరం కలిసిమెలిసి ముందలకెళ్ళటమే మనం భారతదేశంలో చేయాల్సిన పని. కానీ దీనికి వేరే రకంగా మనం ఆలోచించడానికి ఏం లేదు.
మన పెద్దలు కూడా చెప్పారు నా, ఇక్కడ ఏంటంటే అందరు కలిసి జీవించాలా, అందరూ దేశాన్ని గౌరవించాలా, ఒక ధర్మాన్ని ఒకరు గౌరవించుకుంటే మనకి ఏ సమస్య లేకుండా నిజంగా అందరు సంతోషంగా బతికేది ఒక భారతదేశంలోనే. అది ముందు అందరూ గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఎవరి ధర్మాలను గౌరవించుకుంటూ ఇతర ధర్మాలను కూడా గౌరవిస్తే అసలు ఏ సమస్య ఉండదన్న.
ఎగ్జాక్ట్లీ, అందుకనే మన మొన్న మోడీ గారు చేసిన దాంట్లో కూడా రాష్ట్రభక్తి అని ఒక వర్డ్ వాడారు. మీరు చూస్తే కనుక మోడీ గారు చేసిన ప్రసంగంలో కూడా ఈ అయోధ్య వర్డిక్ట్ వచ్చినప్పుడు రాష్ట్రభక్తితో ఉండాలి, ఇది హిందువులు గెలిచారనో లేకపోతే వేరే వాళ్ళు లూజ్ అయ్యారనో అని మనం అట్లా ఆలోచించకూడదు. ప్రతి ఒక్కళ్ళు దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కాన్స్టిట్యూషన్ ని మనం గౌరవించి మన భారతదేశ రాజ్యాంగాన్ని మనం గౌరవించి బ్రతకాలి అనే విషయాన్ని కూడా చాలా చాలా క్లియర్ గా చెప్పటం నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం, అలాగే చాలా ఆనందం వేసింది.
ఖచ్చితంగా ఇక్కడ ఎవరు గెలుపు ఓటములు ఎవరు లేవని అందరూ గెలిచాము, అందరూ అందరు మనుషులు గెలిచారు. ఇది నిజంగా మన భారతీయ దేశం అనేది, భారతదేశం అనేది లౌకిక దేశం అనేది ఏకత్వంలో భిన్నత్వం, లౌకిక దేశం కదా, ఏకత్వంలో భిన్నత్వం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్ని మతాలు ఉన్నా కానీ అందరం ఒకే మాట మీద ఉన్నాం అనేది ఈ తీర్పు వల్ల వెల్లడైందని మరోసారి.
థ్యాంక్ యూ కిషోర్ గారు. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, వింటూ ఉండండి. థ్యాంక్
యూ, ధన్యవాదాలండి మీకు.
హలో, నమస్తే అండి. ఓకే, కాలర్ మళ్ళీ కాల్ చేయొచ్చు. ఈలోపు నేను ఒక ఇంపార్టెంట్ ఇక్కడ విషయం ఒకటి చెప్పాలి. డెఫినెట్ గా శ్రోతలందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే కేకే మొహమ్మద్ గారు యాక్చువల్ గా ఈ హీజ్ అ ఫార్మల్ రీజనల్ డైరెక్టర్ ఫర్ ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండి. సో ఈయన బై రిలీజన్ ముస్లిం అయినప్పటికీ ఈయన చేసిన అసలు అమేజింగ్ ఫ్యాక్ట్స్ నిజంగా చాలా వైరల్ అయినాయి కూడా సోషల్ మీడియాలో. ఈ ఇష్యూ మీద కొంచెం కొంతవరకు డెప్త్ లో ఫాలో అవుతున్న వాళ్ళకి కొంతవరకు ఐడియా ఉండొచ్చు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి ఆర్టికల్ కొంతవరకు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను, దీని తర్వాత నా విశ్లేషణ కూడా చెప్తాను. ఈయన కేరళకు సంబంధించిన వ్యక్తి అండి. ఫర్ హిందూస్ రామ్ మందిర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ యాజ్ మక్కా అండ్ మదీనా ఈజ్ ఫర్ ముస్లిమ్స్. ఫర్ ముస్లిమ్స్ దిస్ ప్లేస్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద ప్రాఫెట్. సో ఆయన వర్డ్స్ చెప్తాను. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్కియాలజికల్ అండ్ హిస్టారికల్ ఎవిడెన్స్ దట్ వేర్ సప్లైడ్ బై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ద కోర్ట్ కేమ్ టు ద కంక్లూజన్ దట్ దేర్ వాజ్ అ టెంపుల్ అర్లియర్ అండ్ వీ షుడ్ బిల్డ్ ఎ న్యూ టెంపుల్ వన్స్ మోర్. ఆయన చెప్పటం అనేది నిజంగా ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన విషయం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ షాల్ ఫామ్, దీని తర్వాత ఏమవుతుంది అనేది కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఈ తీర్పు తర్వాత ఏమవుతుంది అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్, సో ల్యాండ్ ఆల్వేస్ ఎప్పుడు కనుక నేను విశ్లేషించిన దాని ప్రకారం, నాకు తెలిసిన దాని ప్రకారం ల్యాండ్ ఎప్పుడైనా సరే భారత రాజ్యాంగ పరంగా భారతదేశం కింద సెంట్రల్ గవర్నమెంట్ కిందే ఉంటుంది ఎప్పుడైనా సరే ల్యాండ్. సో కాబట్టి ఈ సుప్రీం కోర్టు వాళ్ళు కూడా ఇప్పటికున్న ఈ వివాదాస్పదమైన భూమిని ఆ హిందువులకు తిరిగి ఇచ్చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ కి ఆదేశించడం జరిగింది. ఒక 3 నెలల్లో దీని మీద ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఈ రామ్ మందిరాన్ని నిర్మించాలని, అలాగే ఆ అతి త్వరగా ఈ 5 ఎకరాలు ముస్లిం వాళ్ళకి ఇచ్చి అక్కడ మసీదు కట్టే ప్రయత్నం చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆ ఇక్కడ జరిగిన ఇంకొక కొన్ని విశేషాలు ఏంటంటే, ఈ రామ్ మందిరం కానీ అలాగే మాస్క్ కానీ ఆ కేంద్ర ప్రభుత్వం భారతదేశం ట్యాక్స్ పేయర్స్ ఉన్న డబ్బులతో కట్టట్లేదు అనే విషయం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం దాని కేటగారికల్ గా అంగీకరిస్తున్నట్టు తెలుస్తుంది. సో కేవలం ఇది ఒక ట్రస్ట్ లాగా ఫామ్ చేసి, రామ్ మందిరం ట్రస్ట్ లాగా ఫామ్ చేసి రామ్ మందిరాన్ని మన హిందువులందరి కోసం నిర్మించుకోవాలి అని చెప్పడం జరిగింది. సో మనందరం కూడా, నేను అనుకోవడం ఏంటంటే, మనందరం కూడా మనకి తోచినంత సహాయం, మనకు తోచినంత మన రాముల వారి గుడి కట్టుకోవటానికి ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయిలో ప్రఖ్యాతమైనటువంటి అతిపెద్ద ఒళ్ళు గగురుపొరిచేలాగా మన సనాతన ధర్మాన్ని లో ఉన్నటువంటి మన విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీరాముడి గుడి కట్టుకోవటంలో మనందరి పాత్ర కూడా ఉండాలి అనని నేను ఇక్కడ అనుకుంటున్నాను. ఎందుకంటే మనందరం కలిసి మన ధర్మాన్ని మన దేశాన్ని నిలబెట్టుకోవాలి. సో కాబట్టి మనం ఈ పార్ట్లో మనం కూడా ఒక చెయ్యి అయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈ ఆర్డర్స్ కూడా అతి త్వరలోనే ఒక 3 నెలల్లోనే కాలంలోనే ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు ఎవరైనా ఉంటే గనక కేకే మొహమ్మద్ రామ్ మందిర్ రాతే రామ అయోధ్య వర్డిక్ట్ అని మీరు గూగుల్ చేస్తే కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏమేమి చూశారు, అక్కడ ఏమేమి జరిగినాయి, 1975 నుంచి ఆయన ఫస్ట్ కాడి నుంచి ఉన్న ఎక్స్కవేషన్ టీమ్ లో ఉన్న ఫ్యాక్ట్స్, ఆయన ఒక బుక్ రాయటం కూడా జరిగింది. చాలా మంది ఆ బుక్ ఆధారంగా తీసుకొని మన ఋషిపీఠంలో ఉన్న సామ్వేద షణ్ముఖ శర్మ గారు రన్ చేసే ఋషిపీఠంలో కూడా దీని ఆయన రాసిన ఈ కేకే మొహమ్మద్ గారు రాసిన బుక్ పుస్తకం తీసుకొని ఒక సపరేట్ ఆర్టికల్ కూడా రాయటం జరిగింది. సో అది కూడా చాలా చాలా డిఫరెంట్ కోణంలో ఉంటుంది, డెఫినెట్ గా మనం చూడాల్సిన విషయమే. అలాగే ఇక్కడ నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి కొన్ని ట్వీట్, అలాగే ఇది కూడా మనం డెఫినెట్ గా చదవాల్సిన అంశం కాబట్టి ఇక్కడ చదువుతున్నాను. బీట్ రామ్ భక్త్ ఆర్ రహీం భక్త్, ఇట్ ఈస్ అన్ ఇంపరేటివ్ దట్ వీ స్ట్రెంగ్థన్ ద స్పిరిట్ ఆఫ్ రాష్ట్ర భక్తి, మే పీస్ అండ్ హార్మోనీ ప్రివేల్, నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇందాక మనం కిషోర్ గారితో మాట్లాడుకున్నట్టు రాష్ట్ర భక్తి అంటే దేశానికి, మీరు ఏ మతం అయినప్పటికీ దేశం అనేది ఇంపార్టెంట్ కాబట్టి, దేశానికి మించింది ఏమీ లేదు కాబట్టి దేశాన్ని గౌరవించండి, అలాగే మనం సామరస్యంగా పీస్ఫుల్ గా ఉండటం అనేది ఈ కోర్టు తర్వాత మనం చేయాల్సిన, కోర్టు వర్డిక్ తర్వాత చేయాల్సిన మన ముఖ్యమైన విషయం అని చెప్పి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం జరిగింది. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక విక్టరీ ఆర్ డిఫీట్ కాదు అని కూడా మనకి ఆ ప్రీవియస్ కాంట్రవర్సీస్ లో లాగా చేయకుండా, మత కలహాలు ఏం రాకుండా నరేంద్ర మోడీ గారు అలాగే భారతదేశ ప్రభుత్వం, అలాగే చూస్తే కనుక మిగతా పార్టీలు కూడా, మీరు కాంగ్రెస్ చూసుకున్నా కూడా మేజర్ పార్టీస్ మీరు చూసుకుంటే కాంగ్రెస్ అయినా ఈ విషయాన్ని స్వాగతించని. ఒక విషయం ఏంటంటే ఈ కొన్ని పత్రికలు మాత్రం దీన్ని పొలిటిసైజ్ చేస్తూ, అలాగే ఓవైసీ గారు కూడా దీన్ని స్వాగతించట్లేదు అని అన్నాను, అలాగే సున్నీ వక్స్ బోర్డు వాళ్ళు కూడా ఫస్ట్ లో స్వాగతించట్లేదు అన్నప్పటికీ దాని తర్వాత జనాల నుంచి వచ్చిన రియాక్షన్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు దీన్ని ఈ నిర్ణయాన్ని స్వాగతించడం, అలాగే ఎక్కడో ఒక్కట 1-2% మంది దీన్ని వ్యతిరేకించినప్పటికీ ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి మనందరం దీన్ని శిరసాహుకించి దీని తర్వాత మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏంటి అంటే, చాలా మంది నెట్ లో నెటిజన్స్ చెప్పినట్లుగా దిస్ ఈజ్ నాట్ ఎండ్, దిస్ ఈజ్ జస్ట్ ఏ స్టార్టింగ్ అని చెప్పడం జరిగింది. ఏంటంటే దీని తర్వాత మనం రామ మందిరం కట్టుకోవటానికి, అలాగే మన సనాతన ధర్మాన్ని మనం ఆచరించుకోవటానికి ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ఈ వ్యవహారానికి నిజంగా ఒక కొలిక్కు వచ్చింది, ఒక ఫుల్ స్టాప్ పడింది అని అనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ శ్రోతలు ఎవరన్నా కాల్ చేయాలంటే కాల్ చేయొచ్చు. ఒకవేళ కాల్ చేసే లోపు ఇంకొక 1-2 ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుతాను ఇక్కడ. అలాగే ఇక్కడ 1994 లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఈ యాక్ట్ ఈ పివి నరసింహారావు గారు టైం దగ్గరికి కూడా వెళ్దాం మనం. 1993 ఈ 1992 ఎప్పుడైతే ఈ బాబ్రీ మసీదు కూల్చడం జరిగిందో, కొంత పార్ట్ కూల్చడం జరిగిందో, 1993 పివి నరసింహారావు గారు దీని మీద ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అనమాట. సో మొత్తం ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ వచ్చేసి సుమారు 66.7 ఎకరాలు ల్యాండ్ ఉంటే గనక ఈ కోర్ పార్ట్ ఎక్కడైతే ఈ బాబ్రీ మసీదు కట్టడం జరిగిందో అక్కడ 2.77 ఏకర్ ల్యాండ్ ఉంది, ఎక్కడైతే ఆ మసీద్ ఉందో. దాని తర్వాత ఏం చేశారంటే స్టేటస్ కో మెయింటైన్ చేయండి అని ఒక ఆర్డినెన్స్ డ్రా చేశారు 7/1/1993 ఈ ఆర్డినెన్స్ డ్రా చేశారు. సో ఈ చేసిన తర్వాత 1994 ఏమైందంటే సుప్రీంకోర్టు 5-member సుప్రీంకోర్టు బెంచ్ హర్డ్ ద కేస్, దీన్ని ఛాలెంజ్ చేశారు ఇస్మాలీ ఫరూఖీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే ఇది ఆర్డినెన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇస్మాయిల్ ఫరూఖీ అండ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మీరు కేసు అని కొట్టినా కూడా వస్తుంది. అలాగే డెలిబరేట్ ఇట్ ఈస్ డెలిబరేటెడ్ ఓవర్ ద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఆస్కింగ్ సుప్రీం కోర్ట్ టు గివ్ ఇట్స్ ఒపీనియన్ వెదర్ ఏ హిందూ టెంపుల్ ఎగ్జిస్టెడ్ అట్ ద సైట్ ప్రయర్ టు ద మస్జిద్. ద సుప్రీం కోర్ట్ రిఫ్యూజ్ టు గివ్ ఇట్స్ ఒపీనియన్ టు ద రిఫర్డ్ క్వశ్చన్. సో అలాగే 1994 ఈ క్వశ్చన్ కి సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వడం జరగలేదు. దాని తర్వాత ఏమైందంటే ఈ ఇన్ హిస్ జడ్జ్మెంట్ ఈ 5-member బెంచ్ లో 3-2 కేసుతో ఈ యాక్ట్ వ్యాలిడ్. సో కాబట్టి ఈ యాక్ట్ ఇట్లాగే ఉంచాలి, అన్ఇంటరప్టెడ్ గా ఉంచాలి అన్నట్లో. అంటే స్టేటస్ కో ఎక్కడైతే 1992 ముందల ఎట్లయితే జరుగుతున్నారో అదే స్టేటస్ కో మెయింటైన్ చేయాలి అన్నట్లు. అంటే అక్కడ దాదాపు కొంతవరకు బయటర్ ఔటర్ పార్ట్ ఆఫ్ ప్లేస్ లో రాముడికి దీపారాజనలు కానీ రోజు పూజలు చేసుకోవచ్చు అనే ఒక ఇష్యూ జరిగింది. అలాగే ఇక్కడ 1994 ఉన్న కేసులో ఒక ముఖ్యమైన కీలకం కోట్ చేస్తాను నేను. సుప్రీంకోర్టులో ఏం స్టేట్ చేస్తారంటే ఏ మాస్క్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ రిలీజన్ ఆఫ్ ఇస్లాం అండ్ నమాజ్ బై ముస్లిమ్స్. ముస్లిమ్స్ క్యాన్ ఆఫర్ ద ప్రేయర్స్ ఎనీవేర్ ఈవెన్ ఇన్ ఓపెన్ స్పేస్ అన్నట్లు కూడా ఇక్కడ జరిగింది. అలాగే మనం టెంపుల్ సంగతి చూస్తే కనుక దేవాలయం సంగతి చూస్తే అలా కాదు. సో ఇది అందరికీ చాలా మందికి తెలిసిన విషయమే. టెంపుల్లో ఏంటంటే మనం దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ ప్లేస్, మనం ప్రాణ ప్రతిష్ఠ అనే ఒక ప్రాసెస్ ని తీసుకొచ్చి అంటే మనకి కాస్మోస్ ఆర్ స్పేస్ మనకి భూ ప్రపంచంలో ఉన్నటువంటి కాస్మోస్ మొత్తంలో యూనివర్సల్ గా ఉన్న పరమాత్మ ఆ భావాన్ని మంత్రాలతో తంత్రాలతో అలాగే కింద మనం పెట్టేటువంటి ఆ పూజా కార్యక్రమాలతో ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆవాహనం చేసి ఆ స్వామి వారిని పరమాత్మని ఒక ఐడియల్ ఫామ్ లోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మనం గుడి కట్టుకొని దాని తర్వాత మనం వర్షిప్ చేస్తాం. సో అలాగే ఈ ప్రాసెస్ అనేది సహజంగా ముస్లింస్ లో ఉండదు కాబట్టి వాళ్ళు చేసుకునే నమాజ్ ఎక్కడైనా చేసుకోవచ్చు కాబట్టి ఈ పాయింట్ ను కూడా సుప్రీంకోర్టులోనే ప్రస్తావించడం కూడా జరిగింది. సో అలాగే ఇక్కడ 2010 చూస్తే కనుక అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే కనుక ఈ 5 ఎకరాల భూమిని 3 పంచుకున్నారని కూడా మనం చదివాము. దాని తర్వాత ఏమైందంటే 30 సెప్టెంబర్ 2010 రాజు డీటెయిల్డ్ వీడియోగ్రాఫ్ ఎవిడెన్స్ సబ్మిటెడ్ బై ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ద కోర్ట్ గేవ్ ఎ వర్డిక్ట్ స్టేటింగ్ మెయిన్లీ 2 vital points. సో 2 vital points ఉన్నాయండి. ఏ హిందూ టెంపుల్ యాక్చువల్లీ ప్రిడేటెడ్ అండ్ దట్ ద మాస్క్ వాస్ బిల్డ్ ఓవర్ ఇట్ పార్ట్లీ డిమాలిషింగ్ ఇట్. సో పార్ట్లీ మాస్క్ టెంపుల్ని డిమాలిష్ చేసి మాస్క్ కట్టడం జరిగింది అని ఈ అలహాబాద్ హైకోర్టులో ఫస్ట్ పాయింట్. అలాగే ద హైకోర్ట్ ఆల్సో డివైడెడ్ 2.77 acres ఆఫ్ కోర్ ల్యాండ్ అండర్ డిస్ప్యూట్ గివింగ్ 1/3 టు ఈచ్ ఆఫ్ ద 3 parties. సో ఈ 3 parties కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు రామ్లాలా అలాగే నిర్మోహి అకార అలాగే సున్నీ బక్స్ బోర్డ్ ఇట్లా తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూనే మనకి 2014 నుంచి 2015 అలాగే 2018 అలాగే మొన్న మధ్య 2019 జరిగిన కేసెస్ విషయాలు కూడా మనకి ఈ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తూ ఉన్నటువంటి విషయాలు చూసాం. సో తర్వాత ఇది ఇంకొక విషయం ఏంటంటే మన డెమోక్రసీలో కూడా ఇది ఎంతో ఒక కీలకమైన మలుపనే చెప్పుకోవాలి. డెమోక్రసీ పరంగా చూసుకున్నా కూడా ద హైయెస్ట్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ మన కోర్ట్ ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే వర్డిక్ట్ ఇచ్చిందో దీన్ని 130 crore మంది భారతీయులు నిజంగా దీంట్లో నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుప్రీంకోర్టు తన వాదన వినిపించింది, తన వాదన అంటే తన వర్డిక్ట్ ని వినిపించింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనకి ఇంకా ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇక్కడ నేను క్లోజింగ్ కామెంట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రామ మందిరం అనే ఇష్యూ సుమారు 400-500 సంవత్సరాల నుంచి రికార్డెడ్ హిస్టరీలో ఉన్న విషయాలు. అలాగే 130 సంవత్సరాలుగా ఈ ఇష్యూ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి, అంతకంటే 1850s నుంచి ఈ విషయాన్ని ఈ రోజు కన్నా 2019కి యాజ్ వి స్పీక్ గత 3 రోజుల్లో జరిగిన విషయాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ నిజంగా మన భారతదేశ డెమోక్రటిక్ వాల్యూస్ కి, అలాగే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి వర్డిక్ట్ కి నిజంగా భారతీయులందరూ స్వాగతించాలి. 1-2 మైనర్ ఇష్యూస్ తప్ప సహజంగా ఇంత పీస్ఫుల్ అండ్ హార్మోనియస్ గా మన భారతదేశంలో ఉన్న 130 మంది కోట్ల ప్రజలు దీన్ని ఆమోదించినందుకు మనందరం నిజంగా గర్వించాల్సిన విషయం. ఇది ఫ్రెండ్స్, నేను రామ మందిరం గురించి ఈరోజు షో ఎక్కువసేపు కూడా కాలర్స్ ని లైన్ లోకి తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు సేకరిద్దామని ఎక్కువగా నేను డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఒక ముఖ్య విషయం చెప్పి నేను ఈ షో ముగించే ప్రయత్నం చేస్తాను. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్తీక మాసంలో ఒక విశిష్టమైన కార్యక్రమం చేస్తున్నాము. ఇది తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాలనే విషయంతో ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మన పల్లెటూర్లలో, గ్రామాల్లో ఉండే చిన్న చిన్న దేవాలయాలు, గ్రామ దేవతల దేవాలయాలు, పోలేరమ్మ తల్లి, గంగాలమ్మ తల్లి, ఇలా తోటమ్మ తల్లి, ఇలా ఉండేటువంటి చిన్న చిన్న దేవాలయాల్లో కార్తీక మాసం దీపానికి ఎంతో విశిష్టత కాబట్టి ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజులు మొత్తం చిన్న చిన్న దేవాలయాల్లో దీపారాజన గోడం నోచుకోలేని దేవాలయాలు ఐడెంటిఫై చేయటం, ఈ దేవాలయాలకి ఒక్కొక్క దేవాలయానికి పూజా సామాగ్రి, ఈ నెల సరిపడా పూజా సామాగ్రి అంటే నువ్వుల నూనె కానీ, ఒత్తులు, కర్పూరం, పసుపు, కుంకుమ, గంధం, కొన్ని చోట్ల అయితే అటుకులు, బియ్యం, గంధం, సో ఇట్లాగా ఒక కిట్ లాగా తయారు చేసి 500 రూపాయలతో ఒక్కొక్క దేవాలయానికి కిట్ లాగా తయారు చేసి మన ధన్వి శ్రీనివాస్ గారు నెల్లూరులో, అలాగే క్రాంతి కుమార్ బాపట్లో, అలాగే మన పెందుర్తి లోకేశ్వరానంద స్వామీజీ గారు పెందుర్తి ఏరియాలో, అలాగే వివిధ ప్రాంతాల్లో మనం ఒక 500 దేవాలయాలు మొత్తం కలిపి 500 దేవాలయాలు ఎంచుకొని ఈ 500 దేవాలయాలకి 500 రూపాయల చొప్పున మనం దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, అలాగే నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ లో మనం కలెక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు ఎవరైనా ఉంటే కనుక danadharma.org DAANA ధర్మ DHARMA.org danadharma.org ని మీరు సైట్ ని చూడొచ్చు. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే కనుక ఫేస్బుక్ లో వెంకట్ ఊటుకురి అని టైప్ చేసిన నా ఫేస్బుక్ ఐడి వస్తుంది. అలాగే దాన ధర్మ అని మీరు ఫేస్బుక్ లో టైప్ చేసినా కూడా పేజ్ అలాగే గ్రూప్ కూడా ఉంది. మన సనాతన ధర్మంలో కార్తీక మాసం యొక్క విశిష్టత ఎవరికి తెలియని వాళ్ళు కాదు. కార్తీక పౌర్ణమి ముఖ్యంగా చాలా ప్రత్యేకం. అరుణాచలంలో కూడా మన కార్తీక మాసంలో అక్కడ వెలిగించే జ్యోతి ఎంతో పుణ్యం అని మనకి పురాణాల్లో కూడా ఉంది. అలాగే కార్తీక మాసంలో ఎంత చిన్న ప్రయత్నం చేసినా కూడా అది ఎంతో పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది అని మన పురాణ ఇతిహాసాలు చెప్పడం జరుగుతుంది. మీరు కూడా కార్తీక మాసంలో ఎంతవరకు వీలుంటే మీకు తోచినంత అదే దీపారాజన సామాను దగ్గర నుంచి మీ చిన్న చిన్న దేవాలయాలకి సహాయం చేసే ప్రయత్నం చేయండి. మన ధర్మాన్ని మనం కాకపోతే వేరే వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాపాడటానికి ఛాన్స్ లేదు. కాబట్టి మీరు వెళ్ళే చిన్న గుడికి, లేకపోతే పల్లెటూరులలో ఉన్న గుడికి మీరు ఊరు వెళ్తే కనుక వీకెండ్స్ లో, ఆ వీకెండ్స్ లో మీ దగ్గరలో ఉన్న చిన్న దేవాలయానికి వెళ్ళండి. ఆ చిన్న దేవాలయాలకి 1 లీటర్ నువ్వుల నూనె, కర్పూరమో, అగరబత్తిలో, సో ఇట్లా ఏదో ఒక వస్తువు రూపేణా 100 రూపాయలు పెట్టి అక్కడ వస్తువులు ఇవ్వండి. మన చిన్న విషయం ఏంటంటే ఈ గ్రామాల్లో ఉన్న గ్రామ దేవతల దేవాలయాలు నిజంగా నేను ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత దీని మీద ఒక సపరేట్ షో చేస్తాను. మన గ్రామ దేవతల దేవాలయాలు ఈ రోజు ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి తెలుసుకుంటే చాలా మంది నిజంగా ఇది నిజమేనా అని ఆశ్చర్యపోకుండా ఉండరు. సో దీని మీద కూడా మన వాలంటీర్స్ అందరి సహాయంతో ఒక షో చేసే ప్రయత్నం చేస్తాను. danadharma.org సైట్ విజిట్ చేయండి. మీకు ఏమైనా విరాళం ఇవ్వాలంటే కనుక అక్కడ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, మీరు ఇవ్వచ్చు. మరొకసారి ఈరోజు అయోధ్య తీర్పు సందర్భంగా మనం చేసిన షో, అలాగే సుప్రీంకోర్టుకి, అలాగే భారతదేశ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే వారం మరొక విభిన్నమైన టాపిక్ తో మీ ముందలకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్, జై భారత మాత, జై హింద్.
ఇంతవరకు మీరు విన్నారు వెంకటూటుకూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం నవంబర్ 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్, వ్యూస్ in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.